ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyEnd Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. ఈ దినము నేను వేదము చేత చెప్పబడిన ధర్మము అన్న అంశమును గురించి మీ ముందుకు వస్తున్నాను. మొదలు రామాయణాన్ని గురించి ఒక శ్లోకం చెబుతాను. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసా దాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదముచే తెలియదగిన పరమ పురుషుడు దశరథునకు కొడుకుగా అవతరింపగా వేదము సాక్షాత్తు రామాయణముగా వాల్మీకి వలన మనకు అందింపబడినది. దీనిలో మనకు చదువుతూనే కనిపించేది రామాయణము యొక్క ప్రాశస్త్యము. రామాయణము ఎంత గొప్పది అని చెప్పబడినదంటే రామాయణము వేదతుల్యము. వేదములో ఏ పరమాత్మను గురించి తెలిపినారో ఆ పరమాత్మ యొక్క చరిత్రను తెలిపేదే రామాయణము అని చెబుతూ ఉన్నారు. కాబట్టి దీనికి కూడా మూలమేది వేదము. వేదములో ఏది చెప్పినా అదే మనకు శిరోధార్యము. కాబట్టి ఈ వేదము ఏమని చెప్పిందో తెలుసుకుందాము. వేదములో యజ్ఞయాగాదులను గురించి ఎన్నో ప్రకరణలు ఉన్నాయి. అగ్నిహోత్రము, సోమయాగము, ఇష్టి, పలు విధములకు కర్మలు, హోమములు, వీనికి కావలసిన మంత్రములు, ఇలా ఈ విధముగా ఎన్నో ఉన్నాయి. అతిపెద్ద యాగమునకు సత్రము లేక సత్రయాగము అన్న పేరు ఉంది. ఎవరైనా ఒక కర్త యాగమును సంకల్పించిన ఎడల వేద విధులకు బ్రాహ్మణులు వచ్చి దానిని నడిపిస్తారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము తెలిసిన వారిని రప్పించుకొని సామవేదులు గానము చేయగా, ఋగ్వేదులు హోమము చేయగా, యజుర్వేదులు మంత్రము జపింపగా యజ్ఞకర్త యాగం నడిపిస్తాడు. అతడు తన సొంత డబ్బును వెచ్చించియో లేక ఇతరుల కడ యాచించియో యాగం నడిచే విధంగా ఏర్పాటు చేస్తాడు. అందుచేత ఆ యాగం వలన కలిగే పుణ్యము అందరికీ దక్కదు. ఆ పుణ్యఫలము అతనికొక్కనికే. యాగము చేయించిన బ్రాహ్మణులకు ఋత్విక్కులు అని పేరు. ఆ యాగము చేయించినందులకు యజమానులు వారికి దక్షిణలు ఇస్తారు. దక్షిణ అన్న మాటకు అర్థం ఏమిటంటే దక్షత కలిగిన వారికి ఇచ్చేటటువంటి, అభిమానముతో ఇచ్చేటటువంటి, గౌరవముతో ఇచ్చేటటువంటి ధనము. సోమయాగములో శాస్త్రము చెప్పినట్లు ఋత్విక్కులకు పశువులు, బంగారము మరే వస్తువులైనను యజమానులు సన్మానించుతూ ఇస్తారు. వేదాలలో అనేక విధములైన సోమయాగములు చెప్పబడినవి. ఇప్పుడు ఒక ముఖ్యమైన అందరికీ ఫలితము వచ్చే యాగమును గురించి రెండు మాటలు చెప్తాను. ఈ యాగమునకు సత్రయాగము అని పేరు. మనకు సత్రము అన్న పేరు పరిచితమే. ఎక్కడైతే డబ్బుల అవసరము లేకుండా పాంథులకు, పథికులకు, బాటసారులకు భోజనములు సంతృప్తికరముగా పెడతారో వాటిని సత్రాలు అనటము మనకు తెలిసిన విషయమే. సత్రము అంటే కేవలము సాపాటు చేసే చోటు మాత్రం కాదు. అసలు ఇప్పుడు కాలంలో పిల్లలకు లేక యువకులకు సత్రము అంటే అర్థము కూడా తెలియదేమో. ఎందుకంటే ఇప్పుడు సత్రములు లేవు. నాడు సత్రము మనకు పవిత్రము. నేడు పంచతారా పణ్యాదిత్య గృహాలే మనకు చాలా గొప్పవి. అంటే 5-star హోటల్స్. మనకు సంపాదనతో అవసరం లేదు. 5-star హోటల్కు భోజనామా, భోజనము చేసినామా అన్నదే ముఖ్యము. వేదాలలో ఈ సోమయాగం వలనే సత్రయాగము కూడా పెక్కు తరుగులుగా ఉన్నది. ఎక్కువ కాలము అంటే ఎక్కువ సమయము తీసుకొని అందరూ కలిసి ఉమ్మడిగా చేసేదే సత్రము. ఈ సత్రయాగములో వేదగానం చేసి హోమములో ఆహుతులను ఇచ్చినట్టి ఋత్విక్కులందరికూ యాగఫలం వస్తుంది. వారికి పుణ్యము, శ్రేయస్సు, చిత్తశుద్ధి, ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుందని వేదాలు చెప్పినాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సత్రే సర్వే యజమానా అనగా సత్తరయాగములో అందరూ యజమానులే, అందరూ యజమానులే అనే మాటకు అర్థమేమిటంటే అందరికీ యాగఫలము దక్కుతుంది. ఇంతకు మునుపు చెప్పినాను కదా, యాగము ఎవరు చేస్తే వాళ్లకే ఫలితము దక్కే యాగాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సత్రయాగం యొక్క గొప్పదనం ఏమిటంటే అందరూ యజమానులే కావున ఈ సత్రయాగము పరిసమాప్తి జరిగిన తరువాత దానివల్ల కలిగే ఫలము ప్రతి ఒక్కరికి లభించుతుంది. అందుచేతనే అందరూ కలిసి సొంత ఇంటి కామందుల వలె భోజనం చేసే స్థలానికి సత్రము అన్న పేరు వచ్చినది. అంటే సత్రములో భోజనము చేసే ప్రతి ఒక్కడు సొంతదారుడే, ప్రతి ఒక్కడు యజమానియే. కాలము ఎంత మారిపోయిందో చూడండి. ఆ కాలములో భోజనమునకు నీటికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చినారు మనవారు. ఈరోజు ఇంటికి వచ్చిన వారిని మంచినీళ్లు తాగుతారా అని అడగకుండా ఉండే గృహాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పుటకు మనసుకు చాలా నొప్పిగా ఉంది. భోజనం మాట దేవుడెరుగు. యజ్ఞాలు యాగాలే కాక వేరే ఉపాసనా మార్గాలు కూడా వేదాలలో ఎన్నో చెప్పబడి ఉన్నాయి. అనేక విధములైన ధ్యానములు పేర్కొనబడినాయి. ఆత్మ ఈ శరీరములో నుండి ఏ విధంగా లేచిపోయేది, కట్టకడపట శరీరం ఏమి అయ్యేది, మరలా ఆత్మ మనుష్య శరీరంలో ఏ విధంగా ప్రవేశించేది, ఈ విషయాలన్నీ కూడా వేదాలలో కనబడతాయి. ఇంతేకాక ఆరోగ్యానికి కావలసిన వైద్య చికిత్సను, శత్రువుల చేసే హింసల బారి నుండి తప్పించుకోవటానికి కావలసిన శాంతులను, ఈ విధముగా పెక్కు విషయాలను వేదాలలో మనము చూడవచ్చు. ఈ సంగతులన్నీ కలిపి మనము చూచినామంటే ఒక సందేహం కలుగుతుంది. అసలు వేదము యొక్క ఉద్దేశ్యమేమిటి? వేదము ఎందుకొరకు ఏర్పడినది? కొన్ని ఉపనిషత్తులు చెప్పిన రీతిగా వేదాలన్నీ ఒకే వస్తువును చూపిస్తున్నవని తెలుస్తూ ఉన్నది. మరి ఆ వస్తువు ఏది? ఓంకారాన్ని అర్థముగా ఉండే ఒక పరమ వస్తువునే వేదాలన్నీ చూపిస్తున్నవని ఉపనిషద్వాక్యము. వేదాలు వేరువేరు విషయాలను గూర్చిన్ని, వేరువేరు దేవతలను గూర్చిన్ని చెప్తున్నవే అని మనకు సందేహం కలగవచ్చు. సదాశివ అయ్యర్ అని ఒక జడ్జిగారు ఉండేవారు. మైసూరు రాజ్యంలో ఉన్న పరమశివ అయ్యర్ వీరికి సోదరులు. వేదము అంటే భౌతిక శాస్త్రాలే, వేదం జియాలజీని, భూగర్భశాస్త్రాన్ని చెప్పుతున్నదని వారు రాసినారు. ఇంకనూ పలువురు పలు విధములుగా చెబుతున్నారు. ఆ కాలంలో మన దేశంలో ఉన్న వారికి సూర్యుణ్ణి చూచినా చంద్రుణ్ణి చూసినా ఆశ్చర్యముగా ఉండేది. ఆ కాలం ఎక్కువగా విజ్ఞానం కలిగిన కాలము కాదు. అందుచేత వారికి తగినట్టు వారు నైసర్గికమైన దృశ్యములు చూసి ఏమో వర్ణించినారు. దానిని పాటగా పాడే శక్తి అందరికీ లేదు, కొందరికి మాత్రమే ఉన్నది. వీరు పాడిన పాటలే మంత్రాలని అనుకుని వేదాలుగా హిందువులు కంఠపాఠం చేస్తూ వస్తున్నారని పాశ్చాత్యుల అభిప్రాయము. వీనిని అంతా చూస్తే వేదాలన్నీ ఒక వస్తువును చెప్పుతున్నవని ఉపనిషత్తులు చెప్పినా వేరువేరు విషయాలను గూర్చియే వేదములు చెప్పుతున్నవి కానీ ఒక వస్తువును గూర్చి చెప్పుతున్నట్లు మనకు తోచటం లేదు. వేదాలలో అనేక విషయముల ప్రస్తావన ఉన్నా అవి తీరా చెప్పేది నిజమునకు ఒక వస్తువును గురించి మాత్రమే. అయినా అనేక విషయములు గూర్చిన ప్రస్తావన ఎందుకు అనే అనుమానం మనకు కలగటం సమంజసము. అనేక వస్తువుల మూలముననే మనము ఒక వస్తువును గురించి తెలుసుకునగలం. ఉదాహరణకు మనము ఇంట్లో సాంబారు చేయవలనంటే సాంబారు అన్నది ఒక వస్తువే, కానీ కేవలము సాంబారు నువ్వు అయిపో అంటే గనక అయిపోదు. దానికి కందిపప్పు కావలసినదే, నీళ్లు కావలసినదే, ఉప్పు కారము అందులో వేసే తగిన పులుసు పొడి అంటారు అది కూడా కావలసినదే, తగిన పాళ్లలో వారిని వేస్తేనే రుచికరముగా సాంబారు తయారవుతుంది. అదే విధముగానే ఈ అనేక వస్తువులు కలిగితే వాటి మూలముగానే మనం ఒక వస్తువును పొందగలుగుతున్నాము అన్నది మనకు అర్థమవుతుంది. యోగము, ధ్యానము, తపస్సు, యజ్ఞము, కర్మానుష్ఠానము ఇవి అన్నీ తుట్ట తుదికి, కట్ట కడపటికి, ఎట్ట కేలకు, చిట్ట చివరకు ఒకే వస్తువును చూపుతాయి. దానిని వేదాలు సత్యతత్వముగా తెలియపరుస్తాయి. సత్యమైన ఆ వస్తువు తప్ప తక్కినవన్నీ మారిపోయే వస్తువులే అని చెబుతాయి వేదాలు. వేదోక్తమైన ఆ సత్యవస్తు దర్శనానికి మననం కోసం చిత్తానికి చాలా విషయాలు ఏర్పడాలి. యాగాలు చేయడం, తపస్సు చేయడం, ధర్మాలు చేయడం, గోపురాలు కట్టడం, నూతులు త్రవ్వడం, ఇవి అన్నీ చిత్తశుద్ధి, చిత్తవృత్తి నిరోధము చేయుట కోసమే. ఏ కర్మలైనా పరమాత్మను పొందటానికై పరమాత్మని మనసులో తలుచుకుని చేయవలసిన కర్మలే. ఎంత చిన్న దుఃఖము కలిగినా మనం వ్యసనపడతాం, కష్టపడతాం. ఎట్టి దుఃఖం వచ్చినా, అవమానం వచ్చినా చలనం లేని చిత్తవృత్తి ఏర్పడవలెనంటే కొన్ని సాధనలు చేయక తప్పదు. దేహం పెంచడం కోసము బస్కీలు దండాలు తీస్తాము. ఇవి అన్నీ ఎంతో నియమంతో చేస్తేనే కానీ దేహం పెరగదు. ఈ కాలము బస్కీలు దండాల పేరుతో కాకుండా పులప్సు పుషప్సు అని రకరకములైనటువంటి వివిధములైనటువంటి పేర్లతో అవన్నీ పిలువబడతాయి. ఇవి కాక యంత్ర పరికరములు యంత్ర సాధనలు ఎన్నో వచ్చినాయి. ఎన్ని వచ్చినా మనం చేయుటకు మాత్రం చిత్తశుద్ధి కావలసినదే. అది లేకుండా ఏమి చేసినా ఉపయోగమేమి ఉండదు. సింగడు అద్దంకి పోను పోయినాడు, రాను వచ్చినాడు అన్నట్లే ఉంటుంది. వేదము చెప్పిన రీతిగా కర్మను అనుష్ఠిస్తే వచ్చే ప్రయోజనం మరి ఏమిటి? ఉన్న మాట చెప్పవలనంటే దుఃఖము ఏది కూడా మన దరికి రావాలనుకున్నా రాదు. అట్టి దుఃఖభావముని గీత చెబుతుంది. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం ననిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. సంయోగం అంటే చేరిక, వియోగం అంటే విడిపోవడము. దుఃఖమును తొలగించేదే యోగం అని తెలుసుకో అని కృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేసినాడు. ఆ విధంగా చేరే దుఃఖాన్ని వియోగం చేస్తున్నది ఈ యోగం.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లే అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టీ 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఎట్టి దుఃఖము కలిగినా పోగొట్టుతుంది. దుఃఖము రాకుండానే చేయడము అనేది కాని పని. మితిలేని దుఃఖము కలుగుతూనే ఉంటుంది. ఏ దుఃఖము వచ్చినా ఆ దుఃఖమును మనకు అంటనీయకుండా వియోగం చేసివేస్తుంది. గచ్చకాయకు విభూది అంటుకోనట్లు తామరాకు మీద నీటి బిందువు వలె మనకు కలిగే దుఃఖాలు మనకు అంటకుండా పోతాయి. దానికి యోగమని పేరు. మరి యోగమునకు గుర్తు ఏమిటి? ఇం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. ఏది దొరికితే ఈ దొరికిన దానికంటే మరి ఏదిన్ని అధికమని తలపింపదో అది ఒక్కటియే దొరికించుకొనతగిన వస్తువు. దానిని పొందటానికి చిత్తశుద్ధి కావాలి, ఏకాగ్రత కావాలి. నిజమునకు చిత్తము యొక్క స్వభావము సంతత చలనము. ఒక్క నిమిషమైనా ఒక్క సెకండ్ అయినా కూడా వ్యవధి లేక అది తిరుగుతూనే ఉంటుంది. ఈ విధముగా తిరుగుట వల్ల దానికి మాలిన్యము అమితముగా అంటుతూనే ఉంటుంది. వద్దు వద్దని చెప్పుచున్నా దాని దారి దానిదే, అది పరిగెత్తుతూనే ఉంటుంది. తిరగకుండా చలనము లేకుండా కోపించకుండా ఉందామని ఎంత తలచినా ఏదో ఒక విధముగా మాలిన్యం మనసులో చేరుతూనే ఉంటుంది. ఆశ, కోపము, మోహము ఇవి అన్నీ చిత్త మాలిన్యాలు. చిత్తమల మరువిత్తు శివమాక్కి అని తమిళములో తిరువాచకం చెబుతుంది. చిత్తమలం పోతే శివుడు కాగలడు. అంతవరకు జీవుడే. చిత్తమాలిన్యం తొలగించినంతనే జీవుడే శివుడు. ఈ చిత్తశుద్ధి కొరకే గుళ్ళు కట్టించడము, యాగాలు చేయడము ఇవి ఈశ్వరునికి సంబంధించిన కర్మలు. బావులు త్రవ్వడము, గోపురాలు కట్టడము మొదలైన కర్మలకు తమిళములో పూర్తం అని పేరు. యాగాలు చేయటానికి ఇష్టం అని పేరు. రెండింటినీ కలిపి ఇష్టాపూర్తాలని అంటారు. ఇష్టాపూర్తాలు శరీర శుద్ధి చేస్తాయి, కానీ ఇవి అసలు సంగతులు కావు. ఇవి చిత్తమాలిన్యము పోగొట్టుటకు మాత్రమే సాధనములు. చాంచల్యమును, చిత్తవృత్తిని నిరోధించి ఏకాగ్ర చిత్తముతో తెలుసుకోదగిన ఒక సత్య వస్తువునకు కొంచెం ఎడమైన సాధనములు ఇవి. ఈ వస్తుదర్శనం కలుగుగానే దానితో వేరు కావాలని తోచదు. తోస్తే అతడింకా స్వామిని చూడలేదని అర్థం. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. మనం పొందదగ్గ వస్తువును పొందినామా అని పరిశీలించుకోవటానికే ఇది ఒక గుర్తు. మరొక గుర్తు ఏమిటంటే యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఎంత దుఃఖము వచ్చినా కదలక మెదలక కరిగిపోకుండా ఉండగలిగినామా మనకు సత్య వస్తువు కనపడినట్లే అని అర్థము. మనకనేక దుఃఖములు వస్తాయి. మనము ఆ దుఃఖములను మాత్రము ఏ విధంగా అంటకుండా ఉండగలిగినప్పుడే మనము ఒక ఆనందమయమైనటువంటి యోగస్థితిని చేరగలుగుతాము. తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం. దుఃఖమును అంటనీయక దుఃఖ సంయోగాన్ని వియోగం చేసేదే యోగం అని మనకు శాస్త్రవచనము. క్రమాచారము, నియత జీవనము వీనిచేతనే మనము మనశ్చంచలతను వదిలించుకుని ఏకాగ్రతను పొంది ధ్యానమును పెంపు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ శరీరము అనే పంజరములో నుండి ఆత్మ లేచిపోవడానికి ముందే సద్విద్య చేత ప్రతివారూ యోగస్థితిని పొందవలెనని కాళిదాసు రఘువంశంలో చెబుతారు. వేద వస్తువు రాఘవుడే. ఆ ఒక్క వస్తువును పొందడానికే ఇన్ని శాస్త్రాలు, యజ్ఞాలు, తపస్సులు, ధ్యానాలు, చిత్తవృత్తిరహితం అయితేనే కాని ఆ వస్తువు కానరాదు. ఈ వృత్తిరాహిత్యం మెట్టుమెట్టుగా క్రమంగా గాని కలుగదు. అసలు ఈ రామ విషయము చెప్పవలసి వస్తే పరమేశ్వరుడు ఎప్పుడు రామనామమే జపించుతూ ఉంటాడట. అంటే రాముని తరువాత వాడా శివుడు అని అనుకోనవసరం లేదు. రామము అన్న మంత్రము తారక మంత్రము. దానికి అది ఎప్పటిదో అత్యంత సనాతనమైనది. కేనోపాయన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతిమిచ్చామ్యహం ప్రభో అంటుంది పార్వతీదేవి. పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించుతుంది. అయ్యా, విష్ణు సహస్రనామము సులభముగా ఆ ఫలమును పొందగలిగినటువంటి మార్గం ఏమిటి అని అంటే పరమేశ్వరుడు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని అని చెప్పడం జరిగింది. ఈ తారకము అంత గొప్పది. అందువలనే పిల్లలలో మొదలు ఈ భగవంతుని మీద భక్తి, ధ్యానము, శ్రద్ధ కలిగించటము ఎంతో అత్యంత అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి తప్పనిసరిగా చేయవలసినటువంటి పని తల్లిదండ్రులకు. యవ్వనే విషయేషిణాం అని అంటారు. యవ్వనములో తాము ఇష్టపడిన ఒక స్త్రీని పెళ్లాడి వంశమును వృద్ధి చేసుకోవాలి. ఇష్టపడిన స్త్రీని పెళ్లాడి అంటే ఇక్కడ లవ్ అఫేర్స్ను గురించి చెప్పలేదండి. పెద్దలు అన్ని విధముల యోగ్యము మనము పెద్దలు కలిసి నిర్ణయించుకుంటాము. ఈ చేసేటటువంటి కళ్యాణము తప్పనిసరిగా శుభప్రదము శుభస్కరము అయి ఉంటుందా లేదా అని. ఆ విధంగా జరిగినదే సక్రమమైనటువంటి కళ్యాణము. ఈ విధంగా చేయుట వల్ల ఆ స్త్రీతో ప్రేమ కలిగి చక్కటి దాంపత్యమును నెరపి సద్గుణవంతులైన సంతానమును పొందుట జరుగుతుంది. ప్రాయము పడమరకు ఇంకా తిరగకముందే యోగస్థితి పొందడానికి చిత్త నిరోధము దుఃఖరాహిత్యము మొదలగునవి కలుగుటకు యాగాలు యజ్ఞాలు హోమాలు ఇష్టాపూర్తులు చేస్తారు. ఆశ కోపం కామం కలుగకుండా చిత్తాన్ని పరిశుద్ధం చేసుకుంటారు. ఒక్కసారి పిల్లలు కలిగిన తరువాత మనిషి రాను రాను అది ఆడకాని మగ కాని వారు తమ యొక్క కామభావనలను వీడుతూ మనసును పరమేశ్వరునిపై నిలిపితే గనక వారికి తప్పనిసరిగా వారి వంశానికి వారి కుటుంబానికి ఎక్కడ లేని మంచి కలుగుతుంది. అందుకే ఆ విధంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్నీ తగ్గించుకుంటూ వస్తూ వార్ధకే మునివృత్తినాం అని చెప్పినట్లు ముసలితనం వచ్చేప్పటికీ తపస్సులుగా తయారైనారంటే పూర్వకాలం అంటే వనములకు పోయి మునులను ఋషులను ఆశ్రయించేవారు. ఈరోజు మనకు ఆ విధముగా ఎవరూ దొరకరు. అందువల్ల మనం నిజమునకు ఒక కష్టకాలంలో ఉన్నాము. మనం ఎవరినైనా ఆశ్రయించవలనన్న మనకు అర్థం కాదు. ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా యోగ్యుడా కాదా ఇవి ఒక్కొక్కసారి మనము అర్థం చేసుకోలేక మనము తప్పుడు వ్యక్తిని గురువుగా తలచే అవకాశం ఉంటుంది. అందువల్లనే మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసిన అవసరం ఎంతో ఉంటుంది. వేరే ఏమీ అవసరం లేదు. ఒక్క ఓంకారాన్ని మనసారా జపించినా చాలు. యోగేనా అంటే తనుజ్యజాం కట్టకడపటికి ఈ విధంగా యోగముతో అంటే గనక మనస్సును భగవంతునిపై లగ్నం చేస్తే చాలు. అదే యోగము. ఆ యోగమే శరీరమును ఆత్మను అంటే ఆత్మ నుండి శరీరమును వియోగం చేస్తుంది. ఇది గీత చెప్పే మాట. కాబట్టి దుఃఖం అనేది ఏమిటి అంటే నిత్యము ఆనందంగా ఉంటే అది దుఃఖానికి వ్యతిరేకమైనది. దుఃఖం వేరేమీ లేదు, ఆనందాన్ని పొందలేకపోవడమే దుఃఖము. ఏడుస్తూ దేహం వదిలి వెళితే మళ్ళా ఏడ్చే దేహమే వస్తుందంటారు పెద్దలు. అందుచేత దేహం వదిలేటప్పుడు ఆనందంగా ఉండాలి. ఇలాంటి దుఃఖ సమయంలోనైనా మనశ్చలనం లేక ధర్మాన్ని ఆనందంగా అనుసరించే వ్యక్తి ఒకడున్నాడంటే అట్టి వ్యక్తి మనకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కనిపించేది రాముడే. రామ అనే శబ్దానికి ఆనందంగా ఉండేవాడని అర్థము. ఈ మాట ముందుగానే మనము చెప్పుకున్నాము. దాని చేతనే వేదాలలో తెలుసుకోబడే పరమపురుషుడు దాశరథిగా ఆవిర్భవించినాడట. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అన్న విషయాన్ని ప్రారంభములోనే మనము చెప్పుకున్నాము. వేదాలు ధర్మమును చెబుతాయి. అలాంటి ధర్మస్వరూపుడే రాముడు అని రాముని తల్లి కౌసల్య అడవులకు పోయే శ్రీరామచంద్రుడితో చెప్పిన మాటల వల్ల రాముడు ధర్మస్వరూపుడు అని మనకు గోచరిస్తుంది. పొరుగూరు పోయే బిడ్డకు తల్లి తినుబండారాలు కట్టి ఇవ్వడం వాడుక ఆ కాలంలో. అప్పుడు మనం అనుకునే హోటళ్ళు ఇడ్లీలు సాంబార్లు లేవు కదా. రామునికి కౌసల్య ఇచ్చిన తినుబండారాలు ఏమిటి? ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, the voice of India.
అగ్గగ్గగ్గగ్గగ్గ మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల, 15 ఏండ్లయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాబ్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ద్యుమణి పద్మాకరము వికచముగజేయు గుముదహ శంభుగావించు నమృత సూతి యర్ధితుడు కాక జలమిచ్చునంబుధరుడు సజ్జనులు దారి పరహితాచరణమతులు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం సూర్యుడు వేకువజామున పద్మములను వికసింపజేస్తాడు, చంద్రుడు రాత్రిపూట కలువలకు ఆహ్లాదమును మరియు సంతోషమును కలిగిస్తాడు, యాచింపకుండానే మేఘుడు భూమిపై వర్షమును కురిపిస్తాడు, అలాగే సజ్జనులు ఇతరులు అడగకయే హితకార్యములను ఆచరించదరని భావము. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
యం పాలయసి ధర్మంపం ధృత్వా చ నియమేన చ సవై రాఘవశార్ధూల ధర్మస్త్వామభిరక్షతు. రాఘవ, నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతో నియమంతో ఆచరిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధృతి అంటే ధైర్యము. ఒకడు పరిహసిస్తాడని లెక్క చేయక ఎవరేమన్నా ధైర్యంతో ఉండటమే ధృతి. ఎవరేమన్నా సరే అని కొందరు కొన్నాళ్ళు ధైర్యంతో ఉంటారు, రాను రాను ఆ ధైర్యము సడలిపోతుంది. అప్పుడు ఆ విధముగా సడలిపోతే గనక దానివల్ల ప్రయోజనము శూన్యమే. కానీ మనకు ఆదర్శప్రాయుడైనటువంటి ఈ రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమముతో ఒక పూటైనా వదలక కాపాడుకుంటూ వచ్చిన వాడాయన. మనశ్చలనము లేక ధర్మము పాటించుతూ వచ్చినాడు. ఎవరు నవ్వేది, మరి ఎవరు అడ్డుపెట్టేది? మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు. మనకు మనమే రాజులము, మన ధర్మమే మన రాజ్యము. శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపి అయి ధర్మరక్షణ చేసినాడు. అందుచేతనే అడవికి పోతున్నప్పుడు కౌసల్య కుమారుడికి వేరేమీ చెప్పలేదు, ధర్మముగా వర్తించు అని మాత్రమే చెప్పినది. ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చినావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని, ఆ ఆపదలనన్నింటినీ వృత్తి చేసే ఆశీర్వాదము ఆ తల్లి ఆ తనయునికి ఇస్తుంది. ఒక దొంగల బారి నుండి మనలను కాపాడవలెనంటే దానిని మనము చక్కగా కాపాడవలె. మనము దేనిని కాపాడుతామో అది మనలను కాపాడుతుంది. నీవు ధర్మాన్ని రక్షించుకుంటూ వచ్చినావు, ఇక ముందు కూడా రక్షించుకుంటూ వస్తావు. అదే ఆ ధర్మమే నిన్ను రక్షించుకుంటుంది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పినారు కదా అని ఇతరులు చెప్పటం అటుంచి సొంత తల్లి తన బిడ్డ అడవులు పాలైపోతున్నాడే అని దుఃఖించక ఈ విధంగా చెబుతూ, తోడబుట్టిన సోదరుడే అన్నా, ధర్మం ధర్మం అంటూ ధర్మానికి కట్టుబడి ఉండడము చేతనే నీకు ఇంత శ్రమ ఇంత కష్టము సంభవించుతూ ఉంది. దాన్ని వదిలివేసినావా నీకు ఈ బాధ ఉండదు అని ఎన్నోసార్లు చెప్పడం తటస్థించుతుంది. ఎవరు నయ్యరు, ఎవరు నవ్వినా, నాయనా రాఘవ, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో వదలక అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని తల్లి ఆశీర్వదించుతుంది. ధర్మము తల కాస్తుంది అని పెద్దవాళ్ళు అంటారు. అడవుల్లో రాఘవుని తల కాచినది ధర్మమే. రావణునికి 10 తలలున్నప్పటికీ తాను ధర్మముతో ప్రవర్తించలేదు కావున ఒక్క తలనైనా కాపాడుకోలేకపోయినాడు. వేదోఖిలో ధర్మమూలం, వేదమే ధర్మమును చెబుతూ ఉంది. వేదాలలో వర్ణింపబడిన పరమపురుషుడు దశరథునకు కొడుకగా అవతరించినాడని వేదవేద్యే పరే పుంసి అనే శ్లోకం చెబుతుంది. కౌసల్యాదేవి వాక్యం వల్ల ధర్మస్వరూపుడే రాముడు అని తెలుపుతుంది. మారీచుడు రావణునికి హితబోధ చేస్తూ రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తాడు. ఈ ధర్మము అనేది ఒక మనోభావము. అది ఒక రూపము ధరిస్తే ఏ విధముగా ఉంటుంది అని అంటే అది రాముడై కూర్చుంటుంది అని అర్థము. ఆపత్కాలములో కూడా ఒక్క అడుగైనా వెనుకాడకుండా ధైర్యముతో నియమముతో నిష్ఠతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మస్వరూపమే రామావతారం. వేదాల వలన తెలియదగిన వస్తువే అందరకు కంటికి కనపడే వస్తువుగా అవతరించింది. అప్పుడు వేదము సైతము రామాయణముగా అవతరించింది. వేద గరిమ ఇంత అని చెప్పలేము. గొప్ప వాణిని వేదాలను చెప్పడము. వేదాలను తమిళంలో చెప్పిన శఠగోపుడు, ఈ విధముగా చెప్పినతడు శఠగోపుడు అని ఆ రాసినటువంటి రచనకు తాను కర్తనని చెప్పుకున్నాడు. అయినా దీనిని చులకనగా చూడవద్దు. వేదాలనే వారు తమిళ ప్రబంధంగా గానము చేసినారు అని ఒక రచయిత అన్నాడు. ఈ విధముగా చెప్పడంలో ఉద్దేశ్యం వేదము గొప్పదనియే కదా. ఈ మాట కూడా మనం ముందుగానే చెప్పుకున్నాము. భారతమును ఐదో వేదము అని అంటారు. వేదము అనంతము. అనంతమైన వస్తువు ఒక పరమ వస్తువే. ఆ వస్తు జ్ఞానం కలవాడు ఎన్ని కష్టాలు కలిగినా చింత చలనము లేక ధర్మమును రక్షించుకుంటాడు. సమర్థ రామదాస స్వామి శిష్యుడు శివాజీ పరమధార్మికుడని యుద్ధాలలో చిక్కిన శత్రువుల కన్యలను యువతలను కూడా జాగరూకతతో వారి వారి తావులకు పంపేవాడనని ఆ శత్రువులే అభినందించినారు. సాక్షాత్ రామచంద్రమూర్తినే లక్ష్యముగా పెట్టుకున్న రామమంత్ర జప పారాయణులకు కామము మోహము మొదలైన మకిల ఏది మనసునకు అంటదు. అట్టివారు ధర్మ మార్గము వదిలిపోరు. రామకీర్తన చేసే చోటులలో ఆంజనేయుడు ఉంటాడని అంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని శ్లోకము ఉన్నది. అది మీరు వినే ఉంటారు. శ్రీరాముని ఆంజనేయుని తలచితే చాలు, వీరిరువురూ లేక రామాయణమే లేదు. రామాయణము వేదోపదేశాల జ్ఞానమార్గమునకు చేరినది. అందువల్ల మనము ఏ పరిస్థితిలో కూడా వేదము చెప్పినటువంటి ఆ పరమపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనసులో తలుచుకుంటూ ఆయన్ని ధ్యానిస్తూ మనము జీవితమును గడపగలిగితే గనక జీవితము యొక్క చరమాంకములో ఎంతో ఆనందము సంతృప్తి సంతోషము కలిగి ఒకవేళ పునర్జన్మ కలుగవలసినది ఉన్నా కూడా ఒక సక్రమమైనటువంటి సద్వర్తన కలిగినటువంటి రూపములో తిరిగి మనుష్య జన్మను ఎత్తే అవకాశము ఉంటుంది. అసలు వేదాంతము అనే మాట మనము వింటూనే ఉంటాము. ఎవరితో చెప్పినా కూడా అబ్బా నీ వేదాంతం చాలు అని కూడా అంటూ ఉంటారు. అంతము అంటే చివర, వేదాంతము అంటే వేదాలకు చివరి భాగము అని అర్థము. ఏదైనా కూడా ఒక ఆర్గ్యుమెంట్ అని అనుకోండి. ఆర్గ్యుమెంట్ అనేది జరిగితే దానికి చిట్ట చివర చెప్పేదే వర్డిక్ట్ అంటే తీర్మానము. ఈ తీర్మానమే నిక్కమైనది, తీర్పు అని కూడా మనము చెప్పుకొనవచ్చు. పత్రికలలో కూడా ఏదైనా ఒక ప్రసంగమో లేక ఉపన్యాసం యొక్క సారాంశము ఎరుగుకోరేవారు మొదలు చివర చదివి తృప్తి పడతారు. ఎందుకంటే వారికి పూర్తిగా ఆశాంతము చదివే సమయము కూడా ఈ స్పీడ్ యుగములో ఉండకపోవచ్చు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వేదం యొక్క ఆద్యంతాలు చూస్తే ఆరంభంలో విషయాలు విరివిగా ఉన్న వస్తువు యొక్క ప్రధాన గుణం ఎక్కడో ఒక చోట సూచించబడి ఉంటుంది. గడపటికి వచ్చేసరికి అప్పుడు కానీ అది తేటరిల్లము కాదు. ఆరంభాన్ని ఉపక్రమము అని, అంతాన్ని ఉపసంహారము అని కూడా ఉపసంహారము అని అంటారు. నడుమ ఎన్నో విషయ విన్యాసాలు ఆధారాలు ఉన్న ఉపక్రమోపసంహారములను చూచి మనం ఇదమిద్ధమని చెప్పగలము. ప్రభుత్వము కూడా ఎన్నో చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలలోని అభిప్రాయాల మీద ఏవైనా సంశయాలుగా మనకు కలిగితే ఆ చట్టానికే ఒక వ్యాఖ్యానముగా మరో చట్టాన్ని, అంటే లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు, అది చేస్తారు. వేదం అనేది మనకు అందరకు ఉమ్మడి చట్టం. ఇది ఇలా అనాది నుండి వస్తూనే ఉంది. వేదము అవధులు లేనిది, దీనికి ఆద్యంతములు లేవు. ఇది నిత్య చట్టం, ఎటర్నల్ లా. దీనికి దేశకాలాలు లేవు. స్వామిని అంతే, ఆయన ఆద్యంతరహితుడు, దేశకాలాలకు అతీతుడు. ఆయన ఏ విధముగా నిరవధికుడో ఆయన చట్టం కూడా అదే విధముగా నిరవధికము. వేదవాక్యాలకు దేశకాలాల మార్పులు లేవు. అందుచేతనే ఎవరైనా పిడివాదం చేస్తూ ఉంటే నీవు చెప్పిందే వేదవాక్యమా అంటాము. వేదం అనాది, వేదానికి ముందు ఉన్నది స్వామి. అందుచేతనే ఆదియున్ను, వేదానికి మూలమైన విష్ణువును అనాది. మూలమని అనడం ఉన్నదే, అది అన్నింటికినీ మూలం, ఆయనే అన్నది మనము అర్థము చేసుకునవలసిన విషయము. ఆయనయే మొదటి ఆసామి, ఆసామియే మొదటి ఆసామి, ఆయనయే చట్టానికి కూడా మూలము. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంత్యే చ ప్రతిష్ఠితః. ఆ పరమవస్తువే వేదాల ఆద్యంతాలయందును సుప్రతిష్ఠితమై ఉన్నది. ఆర్యుల దర్శనము చేసుకుని పూర్ణకుంభం సమర్పించేటప్పుడు ఈ మంత్రమే చెబుతారు. వేదవాక్యాల అభిప్రాయము తెలుసుకునవడం ఏ విధముగా అన్న ఆలోచన కలగవచ్చు. వేదార్థము తెలుసుకున్నటకు కొన్ని నియమములున్నవి, వానిని మీమాంస చెబుతుంది. వేదము అనే చట్టానికి లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ మీమాంస. ఈ మీమాంసలో వేదార్థము తెలుసుకోవడానికి ఉపక్రమము, ఉపసంహారము, అభ్యాసము, అపూర్వత, ఫలము, అర్థవాదము, ఉపపత్తి అనేవి ఏర్పరపబడి ఉన్నాయి. వేదములు ఆద్యంతాలు ఒకే విషయాన్ని గురించే చెబుతాయి. ఆరంభం ఒకటి, ఉపసంహారం మరి ఒకటిగా ఉంటే దీని సారాంశం ఏమి అని మనకు సందేహం కలుగక తప్పదు. మధ్య ఎన్ని విషయాలు వచ్చినా ఆదిలోనూ అంతములోనూ విషయ ఐక్యము ఉంటే అప్పుడు ఆ సిద్ధాంతమును నిస్సందేహముగా అర్థము చేసుకోగలము. ఒక ఉపన్యాసములో కానీ ఎవరైనా, లేక ఏదైనా ఒక వ్యాసములో కానీ ఏ విషయము మరలా మరలా ప్రస్తావింపబడుతుందో అదే ఆ ఉపన్యాసం యొక్క కానీ లేక వ్యాసము యొక్క కానీ సిద్ధాంతము అని మనము దృఢముగా చెప్పగలము. ఒక విషయమును ఈ విధముగా తిరిగి తిరిగి చెప్పడానికే అభ్యాసము అని పేరు. దేనినైనా మననం చెయ్యాలంటే మనం దానిని తిరిగి తిరిగి ఆలోచించి తీరవలసిందే. ఏదైనా ఒక విషయాన్ని సిద్ధాంతము చేయడానికి ఉపయోగపడేదే అభ్యాసము. మళ్ళా మళ్ళా చెప్పబడేదే దాని తీర్పు, లేక దానిని సిద్ధాంతము అని అంటాము. మరొకటి అపూర్వత. మనం ఏదైనా ఒక ప్రసంగాన్ని ఒకరోజు వింటాము, మర్నాడున్నూ వింటాము, దానికి కడపటి దినమును కూడా వింటాము. మొదటినాడు చెప్పిన విషయమే ఈనాడుకు కూడా చెప్పబడవచ్చు. కానీ ఇదివరకు చెప్పని విషయం ఏదైనా నేడు చెప్తే అదియే నేడు చెప్పిన మాటలకు సిద్ధాంతం. నేడు ఏది కొత్తగా చెప్పబడుతున్నదో అదే సిద్ధాంతమవుతుంది. మిగిలినవన్నీ ఉండగా ఇదే అపూర్వత. కొత్తగా చెప్పబడే విషయం ఏదైనా ఒక గ్రంథములో అనేక విషయాలు చెప్పే, ఇట్లా చేస్తే ఇట్టి ఫలము కలుగుతుందని చెప్తే దానిని ఫలశ్రుతి అంటాము. అది ఆ గ్రంథం యొక్క సిద్ధాంతం. అంటే పైన తెలియబడిన అటువంటి పనులన్నీ చేయటం వల్ల మనము ఏమి పొందగలుగుతాము, మనకు ఏమి సంప్రాప్తిస్తుంది అన్న విషయము చిట్ట చివరిలో ఫలశ్రుతి అని చెప్పబడుతూ ఉంటుంది. ఏవేవో సమాచారాలు చెప్పి నడుమ వేరొకటి చెప్పి ఆ చెప్పిన దానినే శ్లాఘిస్తే, స్తుతిస్తే స్తుతింపబడిన ఆ విషయమే ప్రధానమవుతుంది. దానిని చెప్పడానికే ఈ కథలన్నీ. ఈ విధంగా కథలను ఆధారముగా చేసుకుని ఒకదానిని స్తోత్రం చేయడమే అర్థవాదము అని అంటారు. ఒక విషయము చెప్పి దానికి కాల నిరూపణము, ఔచిత్యము మొదలైనవి చెబితే ఆ విషయమే ఆ వ్యాసమునకు ప్రధానాంశము అవుతుంది. దీనికే ఉపపత్తి అని పేరు. ఉపక్రమోపసంహార వధ్యాసో పూర్వతాఫలం అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అనే ఆరు విధములైన లింగాలచే గుర్తులచే తాత్పర్య నిర్ణయము చేయవచ్చు అని మీమాంస తెలుపుతున్నది. దీనికి తాత్పర్య లింగము అని పేరు. ఈ ఆరు లింగాలు గుర్తులు, అంటే ఇది ఈ విషయము తెలుపుతుంది అని తీర్మానించగలము. వీనిలో ఒకటి ఉన్నా చాలు, ఆరున్నూ ఉంటే సందేహానికి అసలు తావే లేదు. ఈ చట్టాన్ని బట్టి వేదాన్ని పరిశీలిస్తే వేదం యొక్క ఆరంభమే వేదం యొక్క అంతమందు కూడా ఉన్నది. వేదారంభములో ఏ స్వరం ఉన్నదో అదే దాని అంతమందున్నూ ఉన్నది. సంస్కృతంలో ఇదం అంటే ఇది అని అర్థము. అదః అంటే అది అని అర్థము. అది అని అనడానికి తత్ అనే పదము ఇంకొకటి కూడా ఉన్నది. దీనినే మన ఇంగ్లీషు వారు దట్టుగా ఉపయోగిస్తారు. ఇది అనడానికి ఏ తత్ అని మరొక పదం ఉన్నది. ఇదమస్తు సన్నికృష్టం అనగా ఇదం అనే సర్వనామము దగ్గరగా ఉండే వస్తువును, వేరుగా ఉండే వస్తువును, ఎదురుగా ఉండే వస్తువును చెబుతుంది. సమీపతరవర్తి చైతదో రూపం మనకు ఎదురుగా కంటి ముందు ఉండే వస్తువును చెబుతుంది ఇదం. మిక్కిలి దగ్గరగా ఉండే వస్తువును చెబుతుంది ఏతత్. తదితి పరోక్షే నిజానీయాత్, మనకు తెలియకుండా మరుగును ఉండే వస్తువును చెబుతుంది తత్. అతి దూరే విజానీయాహ, చాలా దూరమునందు ఉన్న వస్తువే స్వామి. అది తత్వమసి. వేదాంతము కూడా చెబుతున్నది అదే. చాలా దవ్వున ఉండే తత్ చూపుడు వ్రేలు దానిని చూపుతుంది. దూరాది దూరంలో ఉన్న స్వామి వల్ల మనకు ఏమి ప్రయోజనము అంటే చాలా దూరమందున్నవాడే చాలా సన్నిహితంగానూ ఉంటాడు. దూరార్దూరే అంతికేచ అని వేదం చెప్తుంది. దూరస్థోపి సమీపస్థో యోవై మనసి వర్తతే, యోవై చిత్తేపి దూరస్థో సమీపస్థోపి దూరత అన్నది ఆర్యవాక్కు. అంటే ఎవరైతే ఎప్పుడూ మన మనసులో ఉంటారో వారు ఎంత దూరములో ఉండని కాక వైకుంఠములో ఉండని, కైలాసములో ఉండని, వేరెక్కడైనా ఉండని, మన మనసులో ఉంటే మనకు దగ్గరగా ఉన్నట్టే. లేదు, మన మనసుకు నచ్చక మనము వారితో ఏ విధమైనటువంటి సంబంధ సంపర్కములు పెట్టుకొనకుండా ఉంటే వారు మన పక్క ఇంట్లో ఉండినా కూడా వారు ఎంతో దూరముగా ఉన్నట్టు. అందువల్ల ఇప్పుడు నేను ఇంతవరకు మీకు పరమపురుషుడైన శ్రీరామచంద్రుని గురించి, వేదం యొక్క గొప్పదనం గురించి, వేదం యొక్క ఔన్నత్యమును గురించి నాకు తెలిసిన మేరకు మీకు నేను చెప్పినాను. నేను ఈ ఉపన్యాసము చెప్పుటకు ఆలంబనగా తీసుకున్నది కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి గారు చెప్పిన ప్రవచనము యొక్క సారాంశమును నాకు తోచిన రీతిలో మీ ముందు ఉంచినాను. మీరు శ్రద్ధతో ఈ విషయమును ఆలకించి ఇప్పుడు నేను తెలియపరిచిన రీతిలో కొంత కాకపోతే కొంతైనా మనసును పరమాత్మని యందు లగ్నము చేసి కేవలము పరమేశ్వరుని నామము తలంచుతూ చేసే పని మీద శ్రద్ధ వహించి ఇది తప్పా ఒప్పా అన్న నిర్ధారణ చేసుకొని చేసే పనిని సక్రమముగా చేయగలిగితే తప్పకుండా భగవంతుడు సంతసించుతాడు. భగవంతునికి ప్రీతిపాత్రులమైనామంటే తప్పకుండా మనకు భగవత్ సాయుధ్యము దొరుకుతుంది. కాబట్టి ఎప్పటికైనా కూడా మనం చేసే పని మంచిదిగా ఉండవలనే మంచి తలంపుతో చేద్దాము. ఈ విషయము ఇక్కడికి నేను పరిసమాప్తి చేద్దామని అనుకుంటూ ఉన్నాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికి నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.